சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம்.
பேஜ் 81 58வ ஸ்லோகம்.
யாவன் பஷ்யேத் அகிலம் மதாத்மகம் தாவன் மதாராதன தத்பரோ பவேத். ஸ்ரத்தாலுரத்யூர்ஜித பக்தி லக்ஷணஹ யஸ்தஸ்ய த்ருஷ்யோஹமஹர்நிஷம் ஹ்ருதி
ராமுலவாரு நிர்குண பிரம்ம ஜானம் ఎలా పొందాలి అని చెప్పారు. తత్వమసి మహావాక్యం ద్వారా, భాగత్యాగ లక్షణ ద్వారా వ్యక్తి తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని అని ఐక్య జ్ఞానాన్ని పొందడమే పురుషార్థం, పరమ పురుషార్థం. మనిషి జన్మ ఇచ్చినది అందుకొరకే, మరి దేనికోసమో కాదు. మానవ జన్మం తీసుకున్నది నేను బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకోవడానికి మాత్రమే ఇవ్వబడింది. కనుక ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. హే లక్ష్మణ, సార్థకం చేసుకోవడం అంటే ఏమిటి? నాకు దుఃఖం అనేటువంటిదే లేదు, నేను దుఃఖపడవలసిన పని లేదు, నేను ఈ శరీరాన్ని మనసుని అనుకుంటూ దుఃఖపడుతున్నాను, ఇంతకాలము పడుతూ ఉన్నాను, ఇక పడవలసిన పని లేదు, నిత్య ఆనంద స్వరూపం నేను అని తెలుసుకోవడమే జీవిత పరమావధి. ఇటువంటి జ్ఞానం పొందడం చాలా కష్టం, అందరికీ సాధ్యం కాదు. అది పొందాలంటే జన్మ జన్మల సుకృతం ఉండాలి, ఎంతో నియమ నిష్ఠలతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి తపస్సంపన్నమైన జీవితాన్ని జీవించి ఉంటే కానీ ఈ జ్ఞానం వంటబడ్డది. అందుకే రాముల వారు చెప్పబోతున్నారు, ఇది చాలా రహస్యం అని చెప్పబోతున్నారు. ఇది అందరికి అర్థం కాదు, కనుక ఒకవేళ నీకు కూడా అర్థం కాకపోతే లక్ష్మణ పర్వాలేదు అంటున్నారు. ఒకవేళ నీకు కూడా అర్థం కాకపోతే ఇది పర్వాలేదు, నిర్గుణ బ్రహ్మ అర్థం కాకపోతే సగుణ బ్రహ్మాన్ని పూజించు, ఆరాధించు. అలా ఆరాధించగా ఆరాధించగా ఒకరోజుకి నీకు ఆ పూజా ఫలం వల్ల నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందడానికి నువ్వు అర్హుడి అవుతావు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. యావత్ న పశ్యేద్ అఖిలం మదాత్మకం, ఎంతకాలం వరకు, యావత్ న పశ్యేద్, నువ్వు చూడవో నువ్వు తెలుసుకోలేవో. ఏమిటది అఖిలం మదాత్మకం? ఈ సర్వ ప్రపంచం అంతా కూడా నాతోనే నిండి ఉన్నది అని నువ్వు తెలుసుకోలేవో. మదాత్మకం అంటే ఏమిటి? నా ఆత్మస్వరూపంగానే ఉన్నది ప్రపంచం అంతా కూడా. అది తెలుసుకోలేనంత వరకు ఆత్మస్వరూపమే, బ్రహ్మస్వరూపమే సర్వం, ఈ నామరూపాలన్నీ కూడా నిజం కాదు. కానీ నామరూపాలన్నీ నిజం అనుకుంటున్నాం మనం. ఎంత నిజం అంటే 100%, 100% నిజం అనుకుంటాం. శాస్త్రం అంటుంది 100% నిజం కాదు, అది అసత్యం అంటున్నది శాస్త్రం. అందుకని ఈ మదాత్మకం అనేది నేనే ఆత్మస్వరూపాన్ని, ఈ జగత్తంతా నిజంగా ఉన్నది, సత్యంగా ఉన్నది. ఈ నామరూపాలు కనపడుతున్నటువంటివన్నీ కూడా కనపడుతున్నాయి కానీ సత్యం కాదు. రోడ్డు మీద వెళుతున్నాం ఎండాకాలంలో, నీళ్లు కనపడతాయి, కనపడ్డాయి కదా, కనపడుతూ ఉన్నాయి కదా, ఇంకా అవి సత్యమా? నీళ్ళ కరువుగా ఉంది, అసలే నీళ్లు లేవు మద్రాసులో అని చెప్పి ఆ రోడ్డు మీద కనపడుతున్న నీళ్లు ఉపయోగపడతాయా మనకు? అవండి కనపడుతున్నాయి కదండి, ఎట్లా లేవండి అన్నారు. దగ్గరికి వెళ్లి చూస్తే లేవు అని తెలుస్తుంది. అదేవిధంగా మనం కూడా ఈ ప్రపంచం పేర్లు రూపాలన్నీ చూసి నిజం అనుకుంటున్నాం. దగ్గరికి వెళ్లి చూస్తే అంటే ఏమిటి? శాస్త్రం దగ్గరికి వెళ్లి చూస్తే, చదివితే, తెలుసుకుంటే అది సత్యం కాదని తెలుస్తుంది, భ్రమ అని తెలుస్తుంది. దేని వల్ల అయితే నువ్వు బాధపడుతున్నావో, భయపడుతున్నావో, దిగులు పడుతున్నావో, ఏ నామరూపాలు చూసి దిగులు పడుతున్నావో, అవి లేవని తెలిసినప్పుడు ఏమిటి ప్రయోజనం? నీ దిగులు పోతుంది, నీ చింత, నీ బాధ, సమస్యలన్నీ పోతాయి. అందుకొరకు దాని మీద ఆశ పెట్టుకో. అవి నీళ్లు కాదని తెలిసినప్పుడు ఆశపడతామా వాటి మీద? ఇది కూడా అంతే. అది తెలియకపోవడం ఏమవుతోంది? ఇప్పుడు ఆశపడుతున్నాం దీని మీద. దీనికి వల్ల వచ్చే బాధలన్నీ నా బాధలే అనుకుంటున్నాం. అలా తెలుసుకోలేనంత వరకు నువ్వు అఖిలం మదాత్మకం ఆత్మరూపంగా నువ్వు తెలుసుకోలేకపోతే, ఏమండి స్వామిని ఈ పేర్లన్నీ ఇట్లా అసత్యం అంటారు ఏమిటి? అసలు అసత్యం ఎట్లా అవుతాయి అంటే, ఈ కుండ సత్యమా అసత్యమా? ఈ కుండ పేరు, కుండ రూపం సత్యమా అసత్యమా? ఇంత చక్కగా చెప్పారు. మీ అందరికి గోల్డ్ మెడల్ ఇవ్వాలి. అసత్యమే కదా. అలాగే ఈ ప్రపంచం అనే కుండ కూడా అసత్యం. ఈ ప్రపంచం అంతా కూడా కుండలాంటిదే, ఏం తేడా లేదు. ఈ నామరూపాలు మనం చూసేవన్నీ కూడా ఉన్నట్లుగా కనపడతాయి కానీ నిజంగా లేదు. ఈ కుండని మీరు ఎట్లా లేదని చెప్పగలిగారో, ఒక రోజుకి ఈ శరీరం, ఈ ప్రపంచం, నామరూపాలన్నీ నిజంగా లేవు అని చెప్పగలిగితే మీరు జ్ఞానులు. అది చెప్పనంత వరకు మనం అజ్ఞానులమే. ఎవరికి చెప్పడం కాదు, మైకులో పెట్టి పెద్దగా చెప్పక్కర్లేదు, మనం తెలుసుకోవడం కోసం. అది గ్రహించిన వ్యక్తి జ్ఞాని, అది గ్రహించిన వ్యక్తి జీవన్ముక్తుడు, అది గ్రహించిన వ్యక్తి స్థిర ప్రజ్ఞుడు. అర్థమైందా? అలా గ్రహించామంటే మనకు ఎటువంటి బాధలు ఉండవు. యావత్ న పశ్యేత్, నువ్వు తెలుసుకోలేవో మదాత్మకం అఖిలం, తావత్ మదారాధనం తత్పరః భవేత్. నువ్వు నా యొక్క ఆరాధనని చెయ్యి. రామ విగ్రహం లాగా కృష్ణ విగ్రహమో, రాముడు పూజో, కృష్ణుడు పూజో, ఏదో ఒకటి చెయ్యి రూపంలో, సగుణ రూపంలో, సగుణ ఈశ్వరుణ్ణి. మదారాధనం అంటే నా యొక్క ఆరాధనం తత్పరః భవేత్. తత్పరః అంటే ఏమిటి? అదే భక్తిలో ఉంటూ, మరే చింతన లేకుండా రోజు గంటగట్టు పూజలు చెయ్యి, అభిషేకాలు చెయ్యి, నైవేద్యం పెట్టు, ఆరతివు అన్ని చేస్తూ ఉండు. అలా చేయగా చేయగా శ్రద్ధాళు ఊర్జిత భక్తి లక్షణ. ఒక రోజుకి నీలో భక్తి బాగా పరిపాకం చెంది పెరిగి 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 ఆ భక్తి, అదే చింతన, అదే ధ్యాస, భగవంతుడు 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 ఆయన కోసం నువ్వు ఆరాట పడుతూ ఉంటావు. అలా చేయగా చేయగా శ్రద్ధతో శ్రద్ధాళు ఊర్జిత భక్తి అంటే భక్తి తారస్థాయికి వెళ్లిపోయింది, పరాకాష్ఠ. ఇంట్లో వాళ్ళందరూ వీడికి పిచ్చి భక్తి అండి అనాలి. మనల్ని ఇంట్లో వాళ్ళందరూ పిచ్చి భక్తి అంటే మన తారస్థాయికి వెళ్ళిందని అర్థం. మన భక్తి ఇక్కడికి ఏం పని లేదండి. పెద్దూగులు భగవంతు పిచ్చి, భగవత్ పిచ్చి అన్నారు. అందరికి ఏదో పిచ్చి ఉంటుంది, ఆ పిచ్చి కంటే ఈ భగవత్ పిచ్చి మంచిదే కదా, భగవంతుడి పిచ్చి మంచిదేనండి. కనుక శ్రద్ధాళు అంటే శ్రద్ధతో ఉన్న వ్యక్తి, భక్తితో ఊర్జిత భక్తి, భక్తి బాగా ఉన్నతంగా ఎదిగినప్పుడు భక్తిలో లక్షణ, అటువంటి లక్షణం కలిగినటువంటి, అటువంటి భక్తి కలిగినటువంటి యహ ఎవరైతే ఉంటాడో తస్య అతనికి అహం అహర్నిశం హృది திருஷ்யஹா திருஷ்யஹா அஹம் அஹர்னிஷஹா திருஷ்யஹ నేను అతనికి తన హృదయమునందే సాక్షాత్కరిస్తాను. వాని హృదయమునందే నేను రాత్రి పగలు ఎల్లప్పుడూ తన హృదయంలో ఎవరైతే ధ్యానిస్తూ ఉంటాడో ఈ కనిపించే దృశ్యాలన్నీ కూడా నేను అని తెలుసుకుంటాడు. తన హృదయంలో తెలుసుకుంటాడు నేనే ఈ రూపాలన్నీ కూడా అని తెలుసుకుంటాడు. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. తర్వాత 59వ శ్లోకం.
రహస్యమేతత్ శృతి సార సంగ్రహం మయా వినిశ్చిత్య తవోదితం ప్రియం యస్తేతదాలోచయతీహ బుద్ధిమాన్ సముచ్యతే పాతకరాశి భిక్షణాత్
శృతి హే ప్రియా అని పిలుస్తున్నారు రాముల వారు లక్ష్మణుణ్ణి. హే ప్రియా, హే ప్రియ అంటే ఓ ప్రియమైన తమ్ముడా శిష్యుడా అని అర్థం. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని తీవ్రమైనటువంటి ఉత్సాహంతో ఉంటాడో ఆ శిష్యుడు గురువు గారికి అత్యంత ప్రియుడు అరు ప్రియురాలు. గురువు గారికి కూడా ప్రియుడు ప్రియురాలు ఉంటారు. ఏ శిష్యుడైతే ఏ శిష్యురాలైతే ఈ శాస్త్రం యొక్క విషయాన్ని తెలుసుకోవాలని అహర్నిశలు తాపత్రయపడుతూ ఉంటారో ఉత్సాహంతో ఉంటారో ఆ శిష్యులు ఆ గురువు గారికి పరమ ప్రియం. ఇలాంటి వాళ్ళందరూ ఏమే కదా మరి శ్రద్ధతో చదివే వాళ్ళందరూ. ఏ ప్రియా ఏ తత్, నేను ఇంతవరకు చెప్పినటువంటి ఏ తత్ రహస్యం, ఇది చాలా రహస్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, రహస్యమైనటువంటిది, చెప్పినా కూడా అర్థం కానటువంటిది. ఎందుకు రహస్యం అన్నారంటే గురువు గారు దశాబ్దాల తరబడి చెప్తున్నా కూడా సీక్రెట్ గానే ఉంటుంది అది. అందుకని రహస్యం. రహస్యం అంటే ఇక్కడ అధికారికి మాత్రమే చెప్పాలి, అందరికీ చెప్పకూడదు. శ్రద్ధాభక్తి లేని వాళ్ళకి చెప్పకూడదు, ఇది రహస్యంగా ఉంచాలి అన్నారు. అందుకని రహస్యంగా ఉంచారు గాని లేకపోతే అధికారి అంటే సాధన చతుష్టయ సంపన్న లేనటువంటి వాడు కూడా చెప్పామనుకోండి వాడు వేరే విధంగా అర్థం చేసుకుంటాడు. అందుకని గురువు గారు కూడా చూస్తారు వీటికి శ్రద్ధ భక్తి ఉన్నాయా లేవా అని. లేని వాడికి ఎట్లాగూ అర్థం కాదు అసలు. అందుకని మనకు పూర్తిగా ఇది అర్థం కావాలంటే మనకు శ్రద్ధ భక్తి ఉండాలి. శ్రద్ధాభక్తి ఉంటేనే మనకు అర్థమవుతుంది. రహస్యం ఏతత్. తర్వాత శృతి సంగ్రహం, ఇది సంగ్రహింపబడింది. దీనిని నేను సంగ్రహించి తీసుకున్నాను. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః అని శనివారం చూసాం భగవద్గీత క్లాస్ లో. ఎలాగైతే కృష్ణుడు ఉపనిషత్తుల సారమంతా తీసుకున్నాడో రాముల వారు చెప్తున్నారు నేను కూడా ఉపనిషత్తుల సారం అంతా తీసుకున్నాను అంటున్నారు. సంగ్రహ్య సంగ్రహం, ఎక్కడి నుంచి సంగ్రహం అంటే సారం, సారాన్ని తీసుకున్నాను. సంగ్రహం అంటే తీసుకోవడం, సారం అంటే సారం. మనం తెలుగులో సారం అని అంటాం కదా. దేని సారం? శృతి సారం అన్నారు. శృతి అంటే వేదం, వేదం అంటే ఉపనిషత్తు, ఉపనిషత్తుల సారం. మయా వినిశ్చిత్య, వినిశ్చిత్య మయా, వినిశ్చిత్య మీన్స్ నా చేత తీసుకోబడింది. తాత్పర్యం అని అర్థం. వినిశ్చిత్య మీన్స్ తాత్పర్యాన్ని తీసుకున్నాను నేను ఉపనిషత్తుల నుంచి. సారాన్ని తీసుకొని చెప్తున్నాను నేను. ఎంత తేలిక చూడండి, అన్ని రెడీ చేసి పెడితే తినడం ఎంత తేలిక. కనుక నేను అన్ని రెడీ చేసి సారాన్ని మాత్రం తాత్పర్యాన్ని మాత్రం వినిశ్చిత్య నా చేత మయా తవ నీకు ఉదితం చెప్ప పడింది. నువ్వు కష్టపడకుండా నేనే కష్టపడి అన్ని చదువుకొని వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి అన్ని చదువుకుని దాని సారం మొత్తాన్ని నీకు అందిస్తున్నాను. ఎంత తేలిక నీకు. మయా వినిశ్చిత్య తవ ఉదితం, నీకు చెప్పబడింది. తవ అంటే నీకు, ఉదితం చెప్పబడినది. యహాతు ఏతద్ ఆలోచయతి ఇహ బుద్ధిమాన్. బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడు. బుద్ధిమాన్ అంటే నిత్యానిత్య వస్తు వివేకము కలిగిన వాడు. బుద్ధిమంతుడు నిత్యానిత్య అంటే ఆత్మ అనాత్మ వివేకము కలిగిన వాడు, సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడు అని అర్థం. అటువంటి బుద్ధిమంతుడు యహ ఎవరైతే ఏతత్ ఈ చెప్పబడినటువంటి మహావాక్యాన్ని ఆలోచయతి అంటే శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేస్తాడో, అన్వేషణ ఎంక్వైరీ అంటారు చూడండి, విచారణ, గురువు గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడెప్పుడు చెప్తారా, ఇంకా వినాలి, ఇంకా వినాలి అని చెప్పి తాపత్రయం, క్లాస్ ఎప్పుడు వస్తుందా, నెక్స్ట్ క్లాస్ ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. బుద్ధిమంతులు ఇక్కడ బుద్ధిమంతుడు ఆలోచయతి అన్నారు. వాళ్లే కదా ఆలోచించేది, అదే క్లాస్ అయిపోగానే చెప్పులు వేసుకోవడంతో అయిపోతుంది మన పని అన్నా. మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే అన్ని గుర్తుకు వస్తూ ఉంటాయి, క్లాస్ మళ్ళీ నెక్స్ట్ వీకే. అట్లా కాదు, బుద్ధిమంతుడైన వాడు గురువు గారు చెప్పిందే ఆలోచిస్తూ ఉంటాడు, మళ్ళీ ఎదురు చూస్తుంటాడు ఇంకా ఏం చెప్పబోతున్నారు మా గురువు గారు, ఏం చెప్తారు అనే ఆలోచనలో ఉంటాడు. అటువంటి వ్యక్తి ఆలోచయతి ఎప్పుడు, వచ్చే జన్మలో కాదు, ఈహా ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోనే, ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత నేను రెగ్యులర్ గా వస్తానండి క్లాస్, అట్లా కాదు, ఇప్పుడే ఇక్కడే అన్నారు. ఈ జన్మలోనే ఈ సమయమునందే పోస్ట్ పోన్ చేయకుండా అని అర్థం, మరి ఆలస్యం చేయకుండా అని అర్థం. చాలా మంది చెప్తుంటారు అన్ని సెటిల్ అయిపోయిన తర్వాత వస్తానండి, అమ్మాయి పెళ్ళైపోయి అబ్బాయి పెళ్ళైపోయి అందరు సెటిల్ అయిన తర్వాత నేను వస్తాను క్లాస్కి, లేకపోతే రిటైర్ అయిపోయిన తర్వాత వస్తానని చెప్పేవాళ్ళు ఎక్కువ. అప్పుడు కాళ్ళు చూసేగా పనిచేయం, కష్టపడి వచ్చి రాలేక సగం చదివి సగం విని, కాళ్ళలో శక్తి ఉండాలి కదండి, ఆరోగ్యం ఉండాలి కదా. కనుక రాముల వారు ఈహ అన్నారు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, నీ కళ్ళు కాళ్ళు చేతులు ముక్కు చెవులు అన్ని సరిగ్గా పనిచేస్తున్నప్పుడే త్వరగా వెళ్ళి చదువుకొని పూర్తి చేసుకో, తర్వాత ఎక్స్ట్రా టైం ఉంటే బోనస్ అది, అంతే కదా, అది బోనస్, అందుకని పోస్ట్ పోన్ చేయవాకు అన్నారు. ఈ జన్మ పోతే మళ్ళీ ఏ జన్మ వస్తుందో మనకేం తెలుసు, తెలియదు కదా. అందుకని యహ ఆలోచయతి ఈహ సహ బుద్ధిమాన్, వాడు బుద్ధిమంతుడు, లేకపోతే బుద్ధు అని పూర్ఖుడు అని అర్థం, పూర్ఖురాదు అంటాం. అందుకని శాస్త్రం మీద రుచి కలిగి అది చదవాలి అని కోరిక కలగటం చాలా విచిత్రం. ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధ, తినేవాడు ఉంటే చాలా అరుదు, చెప్పేవాడు అంతకంటే అరుదు, చాలా కష్టం. సహముచ్యత అలా గనక వాళ్ళని చదువుతూ ఉంటే సహ అతడు లేక ఆమె ముచ్చతే అంటే బయటపడతారు. బయటపడటం దేని నుంచి, పాతక రాశి విహి. పాతక రాశి అంటే అన్ని పాపాల నుంచి. రాశి అంటే ఏమిటి, రాశి, మన తెలుగులో ఒక రాశి అని అంటాం కదా, పాప రాశి, సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, ఈ కర్మలన్నీ కూడా పాతకం. పాతయతి ఇది పాతక రాశి. పాతయతి అంటే మనల్ని పడేటట్లు చేసేది, ఈ జనన మరణాల సంసారంలో పడేటట్లు చేసేది పాతకం అంటారు. మనల్ని ఆధ్యాత్మికంగా పోకుండా ఎదగకుండా చేసేది పాతకం. శాస్త్రి వెళ్ళలేకపోయినా అంటే ఏదో పాతకం మనల్ని అడ్డుకుంటున్నది అది అర్థం. క్లాసుకు వెళ్ళలేకపోయినా చదువుకోలేకపోతున్నాము అంటే ఏమిటి అర్థం, మనల్ని ఏదో ఒక పాతకం అడ్డుపడుతున్నది మనకు, సంచితమో ఆగామియో ఏదో ఒకటి, ప్రారంభం, ఇవన్నీ ఉంటాయి. ఎన్ని ప్రతిబంధకాలు ఉంటాయో, మనకు చదవాలని ఉందండి, నాకు రావాలని ఉందండి, కానీ ఈ కానీ ఉంటుంది ఎప్పుడు. ఈ కానీలు లేకుండా రెగ్యులర్ గా రాగలిగితే మనకు పాతకం లేనట్లు అర్థం. శరీరం గాని శారీరకంగా గాని కుటుంబ పరంగా గాని ఏదో విధంగా మనకు అడ్డంకులు వస్తూ ఉంటాయి. అవన్నీ దాటి చదవడం అంటే మహా అదృష్టం. అది ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, సంవత్సరాల తరబడి నేను 4 నెలలు బాగా వచ్చానండి క్లాసుకి, తర్వాత ఏదో ఒక సమస్య అన్నారు. అలా కాదు, నేను ఆత్మ జ్ఞానాన్ని నిష్ఠ పొందే వరకు నాకు ఎటువంటి ప్రతిబంధకం ఉండకూడదు, విఘ్నం రాకూడదు. కనుక అటువంటివన్నీ కూడా పోతాయి. పాతక రాశి క్షణాత్ముచ్యతే అన్నాడు. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం వస్తున్నదో, శాస్త్రానికి వచ్చేటప్పుడే చాలా వరకు పోయినట్లు. ఇంకా ఏదైనా కొంచెం కొంచెం ఉంటే శాస్త్రం చదువుతున్నప్పుడు ఆ పుణ్యం పెరిగి 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 అన్ని పోతాయి. ప్రారంభం ఎట్లా పోతుందండి అన్నాడు. ప్రారంభం ఉన్నా కూడా పోయినట్లే. చూడండి, సంచితం పోతుంది, తత్వబోధలు చెప్పాం కదా, సంచితం భస్మం అయిపోతుంది, ఆగామి మనం అవాయిడ్ చేస్తాం, అంటే ఎవరికో ఇచ్చేస్తాం మనం. అంటే జ్ఞానికి సేవ చేసిన వాళ్ళు జ్ఞాని వాళ్ళ యొక్క పాపం జ్ఞానికి ఎవరైతే సేవ చేస్తారో అవన్నీ అటు పోతాయి అన్నమాట. చెప్తాం తత్వబోధ చూసుకోండి అది. కనుక సంచిత ఆగామి పోతే ప్రారంభం ఎట్లా పోతుందండి అన్నాడు. దయానంద స్వామిజీ వారు చెప్తారు, ప్రారంభం కోరలు తీసిన పాము లాంటిది. ప్రారంభం జ్ఞాని కూడా తప్పించుకోలేడు, కాని ఆ ప్రారంభం కోరలు తీసిన పాముని చూసారా, అదేం అపకారం చెయ్యదు. అదే విధంగా జ్ఞాని ప్రారంభం కూడా ఎటువంటి అపకారం చెయ్యదు, అది అలంకారం, భూషణం లాంటిది. ప్రారంభం ఉన్నా కూడా జ్ఞానికి అది హాని చెయ్యదు, కోరలు తీసిన పాము లాంటిది. శివుడికి ఆభరణం ఏమి చూడండి, ఆ నాగ పాము ఆభరణంగా ఉంది. అదేవిధంగా జ్ఞానికి ప్రారంభ కర్మ ఎటువంటి హాని చెయ్యదు, జ్ఞానికి అది భూషణం లాంటిది ప్రారంభ కర్మ. అంతే పుణ్యం కూడా ప్రతిబంధకమే, జన్మనిస్తుంది పుణ్యం కూడా. ఆతకం అంటే ఇక్కడ పుణ్యం కూడా చేర్చాలి అందులో. పుణ్యం ఉంటే మంచి జన్మ వస్తుంది, మళ్ళీ జన్మే కదా అది కూడా. ఇక పుణ్యం కూడా వద్దు మాకు, నీకేం కావాలి, నాకు మంచి పుణ్యం కావాలన్నారు, అడగండి. పుణ్యం కూడా, పుణ్యం అడిగామంటే మళ్ళీ పుడతాం మనకి. తర్వాత శ్లోకం, ఈ వ్యక్తి అలా శ్రవణ మననాలు చేసి ఈ పూజ సగుణ పూజ చేసిన తర్వాత జ్ఞానానికి వస్తాడు. అందుకని సగుణ పూజను వదిలిపెట్టకూడదు, ఆరాధనను వదిలిపెట్టకూడదు. దీపారాధన దైవారాధన, ఫస్ట్ దీపారాధన తర్వాత దైవారాధన ఉంటూనే ఉండాలి ప్రతిరోజు. తర్వాత శ్లోకం 60వ శ్లోకం.
భ్రాతర్యదీదం పరిదృశ్యతే జగత్, మాయైవ సర్వం పరిహృత్య చేతసాం, మద్భావనా భావిత శుద్ధ మానసః, సుఖీ భవానందమయో నిరామయః.
సుఖి ఈ పొల్లు లేదు పైన రాసుకోండి, సుఖి ఉండాలి, సుఖ అని ఉన్నది సుఖి. ముండకోపనిషత్తులో చూసాం, విద్యంతే సర్వ సంశయా, క్షీయంతే అస్య కర్మాణి, తస్మిన్ దృష్టే పరావరే అన్నారు. కనుక జ్ఞానం పొందడం ఆ సాధనలోనే మనం ఉండాలి, గాని మన కర్మల గురించి ప్రారంభ కర్మ గురించి ఇవన్నీ మనం ఆలోచించకూడదు. మన దృష్టి ఒకే దృష్టి ఉండాలి, ఏ సందేహాలకి తావు లేకుండా శాస్త్రం శాస్త్రం చదువుతూనే ఉంటే ఈ సందేహాలని వాటంతటి అవే పోతాయి. వాటికి చోటు ఇచ్చామంటే శాస్త్రం లోపలికి వెళ్ళదు. అనేక సందేహాలు, నాకు మోక్షం వస్తుందంటారా, నా జ్ఞానం వస్తుందంటారా, నాకు ఈ జన్మలో వస్తుందంటారా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేసాకంటే ఆ ప్రశ్నల బదులు ఆ మనస్సుని ఆ సమయాన్ని చదవడానికి వినియోగించు. లేకపోతే వృధా అయిపోతుంది, అనవసరమైన ఆలోచనలతోనే మన శక్తి అంతా కారిపోతూ ఉంటుంది, అంటే పోతూ ఉంటుంది శక్తి. అదే తపస్సు. అనవసరమైన ఆలోచనలు లేకుండా మనసును ఉంచడమే తపస్సు. పనికిరాని ఆలోచనలు అనాలి, తెలుగులో చెప్పాలంటే పనికిరాని ఆలోచన. మన శక్తిని దిగజార్చే సమస్య ఆలోచనలు, మనల్ని బలహీనుల్ని చేసే ఆలోచనలు, ఇవే మనల్ని వెంటాడుతూ ఉంటాయి రాత్రిళ్ళు పగళ్ళు. అందుకని మనకు ఎటువంటి జ్ఞాపక శక్తి గాని ఒక సూక్ష్మమైన బుద్ధి గాని పెరగడానికి ఆస్కారమే లేదు. అందుకనే మన వాళ్ళు ఉపాసన, యోగాభ్యాసం, ప్రాణాయామ, ధ్యానం ఇవన్నీ ఎందుకు చెప్తారంటే మనస్సుని శుద్ధంగా, పటిష్టంగా, సూక్ష్మంగా దాన్ని తయారు చేయాలి అంటే ఒక సాధన కావాలి, ఒక డిసిప్లిన్ కావాలి. అలా ఉన్నప్పుడే మనస్సు చక్కటి ఆలోచనలతో 90% కనీసం 90% మనస్సు ఇటువైపే ఉండదు అనుకోండి, 10% మనం ఏం చేయలేదు. ఇప్పుడు మన మనస్సే గందరగోళం 90%, 10% అప్పుడప్పుడు కాస్త శాంతంగా ఉందంటే అటువంటి మనసు ఎందుకు పనికిరాదు శాస్త్రానికి. నాకు లేవండి, నేను బాగానే ఉన్నాను, ఇంట్లో వాడు చూశారు, మా బంధువు చూశారు, ఇట్లా చెప్తూ ఉంటాం వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పి చెప్పి మన కాలం వెళ్ళిపోతూ ఉంటుంది, కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటాం. అట్లా చెప్పుకుంటూ పోతే మనకు వచ్చేది ఏమీ లేదు. కనుక ఎవరూ మన యొక్క సాధనను ఆపడానికి సాహసించలేరు. మన కనుక శ్రద్ధ ఉంటే మన సాధనని ఎవరు ఆపడానికి సాహసించలేరు. అంతటి శ్రద్ధ భక్తి ఉన్నదంటే మన మన యొక్క ఏరియా ఆరాలోకి కూడా రాలేరు వాళ్ళు. అంత పవర్ఫుల్ గా ఉండాలి మనం అంటే, అంత పవర్ఫుల్ గా శ్రద్ధ ఉండాలి, సాధన ఉండాలి. అంతేగాని వాళ్ళతో పొదుగులు, నన్ను చదువుకోనివ్వట్లేదు మీరు, నన్ను క్లాస్ వెళ్ళనివ్వడం లేదు, నన్ను వేదాంత సాధన చేయలేదు, వాళ్ళతో పోట్లాడుతూ కూర్చుంటే నీకు వాళ్ళని సహాయం చేస్తారే. నిశ్శబ్దంగా నీ యొక్క తపస్సులోకి నువ్వు వెళ్ళాలి. ఎప్పుడు సైలెంట్ గా నీ సాధనలో నువ్వు చదువు విద్యలోనే ఉండాలి. అంతేగాని ఇలా అనుకుంటూ కూర్చుంటే మన శక్తి పోతుంది, మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము. కనుక రాముల వారు చెప్తున్నారు చూడండి, ఇటువంటి శాస్త్రాన్ని హే భ్రాత, ఓ సోదరుడా, ఇప్పుడు భ్రాత అంటున్నారు, ఇందా శిష్యుడు అన్నారు, ప్రియుడు అన్నాడు, ఓ భ్రాత, హే భ్రాత, హే భ్రాత, ఓ సోదరుడా, ఏది జగత్, ఈ యొక్క జగత్తుని చేతస మాయా ఇవ పరిదృశ్యతే, యదీదం అని ఉన్నది, యత్ ఇదం, యత్ అంటే ఏ జగత్ అయితే ఉన్నదో, ఇదం తత్ మాయా ఇవ పరిదృశ్యతే, ఇదం అంటే తత్ ఆ ప్రపంచం అని అర్థం. ఏ ప్రపంచాన్నైతే నువ్వు చూస్తూ ఉన్నావో ఆ ప్రపంచం మాయ అని తెలుసుకుంటే, పరిదృశ్యతే చూడగలిగితే, ఏది ఏ ప్రపంచాన్నైతే నువ్వు చూస్తున్నావో అది మాయ అని గనక నువ్వు చూడగలిగితే అని అర్థం. సర్వం పరిహృత్య చేతస, ఈ సర్వాన్ని మొత్తాన్ని కూడా చేతస బుద్ధితో పరిహృత్య, పరిహృత్య అంటే వైరాగ్యం అని అర్థం. చేతస అంటే వివేకంతో, వైరాగ్య వివేక వైరాగ్యములతో. ఇక్కడ పరిదృశ్యతే మాయా ఇవ, అది మాయా అని తెలిసిన తర్వాత దాని వెంట పడతావా నువ్వు? దాని మీద నీకేమైనా కోరిక ఉంటుందా? అది నిజంగా లేదని తెలిసినప్పుడు, అందుకని మనం ప్రపంచం మీద ఆధారపడడం తగ్గించుకోవాలి. మన కుటుంబ సభ్యులు వీళ్ళ ప్రేమ కోసం పాకులాడటం, వాళ్ళ ప్రేమ ఆదరణ, నన్ను పలకరించలేదే, నన్ను ఆదరించడం లేదే, నన్ను నాతో మాట్లాడటం లేదే, ఇట్లాంటివన్నీ వదిలిపెట్టాలి మనస్సు నుంచి. భగవంతుడే ఆలోచన ఉండాలి, భగవంతుడే నన్ను చూసుకుంటున్నాడు అనే భావన కావాలి. అందుకని ప్రపంచం మీద ఆధారపడటం నుంచి దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి, అలా అలవాటు చేసుకోవాలి. నేను చాలా ఆనందంగా ఉన్నాను, దేనివల్ల అంటే మా అబ్బాయి వల్లనో మా అమ్మాయి వల్లనో అని చెప్పకూడదు. మా రిలేషన్స్ బాగున్నాయి ఇప్పుడు అట్లని చెప్పకూడదు. ఏం చెప్పాలి? నేను సంతోషంగా ఉన్నాను, ఎన్ని సమస్యలున్నా సరే నేను సంతోషంగానే ఉంటాను. స్వామీజీ చెప్తుంటారు, ఇన్స్పైట్ ఆఫ్, ఐఎమ్ హ్యాపీ బికాస్ ఆఫ్ అని చెప్పకూడదు. నేను ఆనందంగా ఉన్నాను దీని వలన అని చెప్పకూడదు. నేను ఆనందంగా ఉన్నాను, ఎన్ని సమస్యలున్నా కూడా అని చెప్పాలి. ఎన్ని సమస్యలున్నా, శారీరకం, మానసికం, ఆర్థికం, కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా కూడా నేను ఆనందంగానే ఉంటాను, ఎందుకంటే నేను భగవంతుని మీద ఆధారపడి ఉన్నాను, ఇవన్నీ నాకు దుఃఖాన్ని ఇవ్వలేవు, అందుకని నేను ఆనందంగా ఉన్నాను. ఇన్స్పైట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అని చెప్పాలి. నాకు దుఃఖం అండి, ఏమిటి ఎందుకండి, ఈ కారణం ఆ కారణం చెప్తూనే ఉంటాడు మనిషి. దానికి అంతు లేదు కదా, అంతు పొంతు లేదు అంటుంటారు, చూసారా, అంతు పొంతు లేదు ఉండదు. కనుక ప్రపంచం మీద ఆధారపడడం తగ్గించుకొని భగవంతుడి మీద ఆధారపడు. భగవంతుడి మీద ఆధారపడినావంటే అది నువ్వు ఆత్మ మీద ఆధారపడినట్లే, స్వతంత్రుడు. అప్పుడు భగవంతుడు ఆత్మ కంటే వేరు కాదు కదా, ఆత్మారామ ఆనందరమణ. భగవంతుని మీద ఆధారపడిన వాడు ఒక రోజుకి తన ఆత్మ మీదనే, తన మీదనే ఆధారపడతాడు. మన కాళ్ళ మీద మనం నిలబడ్డా అంటారు, చూసారండి, అంటే ఎవరి కాళ్ళ మీద నిలబడకుండా. అది నిజంగా మన కాళ్ళ మీద మనం నిలబడటం అంటే నేను ఎవరి యొక్క ప్రేమ ఆదరణ నుంచి ఆశించను, నేను ప్రేమ ఆదరణ ఇస్తానే కానీ నేను ఆశించను. అందుకని అందరినీ ప్రేమగా చూడటం, అందరితో సఖ్యంగా మాట్లాడటం, ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండడమే నిజమైన శ్రద్ధాభక్తి. అలవరుచుకోవాలి. మనలో ఎన్నో తెలియకుండా చాలా చాలా బలహీనతలు ఉంటాయి, వాటన్నిటి నుంచి బయటపడుతూ ఉండాలి. మనం చేసింది తప్పు అని మనం తెలుసుకొని వెంటనే ఇంకా మళ్ళీ చేయకూడదు ఇది అనుకుంటే మనం ఆధ్యాత్మికంగా పురోగతిని పొందుతున్నట్లే. చూసారా, మనం చేసిన పొరపాట్లు చేయకుండా ఉండడు మనిషి. మన మాటల్లో గాని చేతల్లో గాని పొరపాటు చేసినా కూడా ఈ పొరపాటు ఇక చెయ్యను, ఇది పొరపాటు అయింది అని తెలుసుకున్నామంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతున్నాం అని అర్థం. ఎందువల్ల వెళుతున్నాం, మనం శాస్త్రం చదువుతున్నాం, మనకి ఇదంతా మాయా ప్రపంచం, దేనికి పాకులాడాలి, నేను ఎవరితో పోట్లాడాలి, ఎందుకు ఎవరి మీద మనసులో స్పర్ధ పెట్టుకోవాలి, ఎందుకు ఎవరి మీదనో నన్ను ద్వేషిస్తున్నాను, బాధపడాలి, నేను ఎందుకు చిన్న చిన్న చూపు చూసుకోవాలి నా మీద, నేను అవతల వాళ్ళని ఎందుకు చిన్న చూపు చూడాలి, ఇవన్నీ పోతాయి మనసులో నుంచి. అంతా మాయే కదా, ఈ భ్రమ ఎందుకు నాకు అనేటటువంటి జ్ఞానం వస్తుంది. అది మాయా ఇవ పరిదృశ్యతే ఎది తత్ జగత్ సర్వం పరిహృత్య చేతస. వివేక వైరాగ్యాలతో నువ్వు ఈ జగత్తునంతా కూడా చూడగలుగుతావు. అప్పుడు ఏమవుతుంది, మద్భావన భావిత శుద్ధ మానస. మద్భావన అంటే సగుణ ఈశ్వర రామ ధ్యానం ద్వారా. మద్భావన మీన్స్ రామభావన, సగుణ ఈశ్వర భావన ద్వారా శుద్ధ మానస. నీకు ఈ యొక్క వేదాంతం గనక అర్థం కాకపోతే ముందు మామూలు రోజు పూజ చేయి నాయన, అది వదిలిపెట్టవాకు, ఆరాధన చెయ్యి. ప్రపంచంలో కుటుంబ వ్యక్తుల మీద ఆధారపడకుండా భగవంతుడి మీద ఆధారపడు. భగవంతుడి మీద ఆధారపడుతూ ఉంటే రిలయన్స్ షాప్కి వెళుతుంటారు కదా, రిలయన్స్ అవన్నీ కూడా ఈ బంధువులు, మిత్రులు, స్నేహితులు, వీళ్ళందరూ ఉన్నారు కదా, మిత్రులు అంటే స్నేహితులు, వీళ్ళందరూ కూడా మనకు నిత్య సుఖాన్ని ఇవ్వరు. ఉన్న సుఖాన్ని పోగొట్టే వాళ్ళే, ఇచ్చినట్లే ఇస్తారు, తీసుకుంటారు. చూస్తున్నాం కదా ఎన్ని మొట్టికాయలు తిన్నాం ఇంతవరకు, ఇప్పుడైనా కనీసం బుద్ధి వస్తుందా అంటే రావడంలే. శాస్త్రం ఉంటుంది, తొందరగా బుద్ధి తెచ్చుకో, తెచ్చుకుంటే నీకే మంచిది. కానీ ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనవి. చాలా బాగున్నాను అంటే ఐస్ అయిపోతాం, నువ్వు చాలా వంట బాగా వంట చేస్తావు అంటే ఐస్ అయిపోతాం. నీకు చాలా ఎక్స్పర్ట్ నువ్వన్నా అనుకో, ఎందులో అన్నా మనల్ని ఎవరన్నా ఐస్ అయిపోతాం. మన పిల్లలు గాని, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే, మన బంధువులు గాని కాస్త పొగిడారంటే మనం వాళ్ళలో ప్రేమను పెంచుకొని, ఆప్యాయతను పెంచుకొని, ఆ సహచర్యాన్ని పెంచుకొని, ఆహా ఎంత ఆనందము అనుకుంటాం. అదే స్నేహం, అదే బాంధవ్యం కొంచెం ఏదైనా మాట మాట వచ్చి కొంచెం దూరం అయితే ఎంత నరకయాతన పడుతుంది ఆ మనస్సు చూడండి. కనుక ఈ సంయోగం అంటే బాంధవ్యాల యొక్క కలయిక, దగ్గర దగ్గర అవ్వడం, దూరం అవ్వడం, ఇవన్నీ కూడా మనకు మనస్సుని బాధ పెడుతూ ఉంటాయి. భగవంతుడు ఇదంతా మాయ చేసే పని, ఇది మాయ అని తెలుసుకున్నావంటే భగవంతుని నమ్ముతాం మనం. కానీ వీటిలో మనకి ఎంత తాపత్రయం చూడండి. ఆ మనస్ మాయ చేసే పని ఇదంతా కూడా, మనకు తెలియకుండానే మాయలో పడుతూ ఉంటాం. అందుకని మనసు ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంది, ఎవరినైనా ప్రేమిస్తే బాగుండు, నన్ను ఆదరిస్తే బాగుండు, నాతో ఎవరు మాట్లాడటం లేదే, నాతో ఎందుకు మాట్లాడటం, అదొక పెద్ద బాధ. నాతో ఎవరు మాట్లాడటం లేదే, నేను అందరిలో కలవలేకపోతున్నానే, ఎందుకు కలవాలి, అందరిలో కలవకుండా ఉండడం మంచిది. అందరు మాట్లాడుతూ ఉంటే ప్రపంచకంగా అయిపోతాం, అది మన మంచికే, అంతా మన మంచికే. అందుకని మనకున్న శక్తి సామర్థ్యాలు ఏవో ఉన్నాయి, భగవంతుడు ఇచ్చింది ఏదో ఇచ్చాడు. అందుకని భగవత్ చింతనతో ఉండేటట్లుగా ఆలోచన చేసుకుంటూ, కాబట్టి భగవత్ చింతనతో ఉంటే ఆయన ఏమైనా పలుకుతాడా ఏమన్నా, వీళ్ళైతే పలుకుతారు, చక్కగా ఏదైనా సహాయం చేస్తారు, మనకి ఏదైనా కావాలండి ఇస్తారు, ఆయన ఏమిస్తున్నాడు అనేటువంటి ప్రశ్న వస్తుంది మనకి. అందుకని మనం భగవంతుడిని నమ్మలేకపోతున్నాం. వీటిట్లో దోషాన్ని మనం చూడడం లేదు, దోష దర్శనం కావాలి మనకు. ఈ ప్రపంచంలో ఈ దేహం మీద దోష దర్శనం కావాలి, భగవంతుడి మీద ఎటువంటి అపనమ్మకము రాకూడదు. అది ఉన్న రోజు మనం భగవంతుడికి కైంకర్యం అయిపోతాం మనం. అటువంటి సమయంలో మద్భావన భావిత శుద్ధ మానస, అది శుద్ధమైన మనస్సు అండి. అటువంటి శుద్ధమైన మనస్సు ఉన్నప్పుడు సుఖీ భవాన్ సుఖీ భవ ఆనందమయ నిరామయ సుఖీ భవ ఆనందంగా ఉండు, నన్నే ఆశ్రయాన్ని పొందు, నాయందే ఆశ్రయాన్ని పొందు. సుఖీ భవ సుఖంగా ఉండు, ఆనందమయ మయ అంటే స్వరూపానందం, స్వరూపానందాన్ని పొందుతావు ఒక రోజుకి. భగవంతుడినే నమ్ముకున్నామంటే జ్ఞానం ఇచ్చి తీరుతాడు ఆయన. నిజమైన భక్తి కనుక మనకు ఉంటే భగవంతుడి మీద. నిరామయ ఆమయ రహిత, ఆమయ అంటే దుఃఖం, నిరామయ దుఃఖం లేకుండా అని అర్థం. ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి. సూర్యుడు చూడండి, ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు ఒకే రకంగా ఉంటాడు. మీరు ఫోటో తీస్తారనుకోండి సన్ రైజ్ అప్పుడు, ఎవరికైనా చూపిస్తే ఇది సన్ రైజా సన్సెట్ అని అడగండి, ఇది సూర్యోదయమా సూర్య అస్తమయమా చెప్పలేరు. ఏ ఒకే రకంగా ఉంటాడు. అందుకని మహానుభావులు చెప్తారు, గొప్ప వాళ్ళందరూ కూడా సంపత్తౌ చ విపత్తౌ చ మహతాం ఏకరూపత. సంపత్తి వచ్చినప్పుడు కూడా సంపది విపత్తు వచ్చినప్పుడు కూడా, అంటే సంపద అంతా పోయి నష్టం వచ్చిందనుకోండి, సంపత్తౌ చ విపత్తౌ చ మహతాం, గొప్పవాళ్ళు ఏకరూపత ఒకే రకంగా ఉంటారు. వాళ్ళు ముఖంలో చూపించరు వాళ్ళ దుఃఖాన్ని, ఎలా ఉన్నారు, ఏం జరిగింది, ఏమిటి కూడా మనకు తెలియదు. అసలు దుఃఖపడుతున్నారా కష్టపడుతున్నారా అని కూడా తెలియదు మనకు. ఒకే రకంగా ఉంటారు వాళ్ళు. సంపత్తౌ చ విపత్తౌ చ మహతా ఏకరూపత. ఏ విధంగా, యథ ఉదయే సవిత రక్త, ఉదయే ఉదయించేటప్పుడు సవిత సూర్యుడు రక్త ఎర్రగా ఉంటాడు. ఉదయే చ సవిత రక్త, రక్తశ్చ అస్తమయే తథా, అస్తమయించేటప్పుడు కూడా ఎర్రగానే ఉంటాడు ఆయన, ఆరెంజ్ కలర్ రెడ్గా ఉంటాడు, ఒకే రకంగా ఉంటాడు. అందుకని మనం చెప్పలేం అస్తమిస్తున్నాడా ఉదయిస్తున్నాడా అని. మహానుభావులు కూడా అట్లాగే ఉంటారు. క్యాస్టర్ ఆయిల్ ఫేస్ లాగా అప్పుడప్పుడు చూపించడం ఇట్లా ఏ ఉండదు. కాస్త ఏదన్నా అయిందంటే సార్ ఇంట్లో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తాం మనం. కానీ మహాత్ములందరూ కూడా ఎవరికి ఏమీ తెలియని వారు, వాళ్ళ మనసులో ఏముంది, ఏం కష్టపడుతున్నారు, ఎటువంటి జరుగుతుంది ఎవరికి తెలియకుండా గుంభనంగా ఉంటారంటారు. చూస్తారా అలా ఉంటారు మహానుభావులు. అలా ఉండేవాడు మన పెద్దలు కూడా ఒకప్పుడు, ఇప్పుడు కాదు ఒకప్పుడు. అది సామర్థ్యం అంటే. తర్వాత శ్లోకం నిరామయ, తర్వాత శ్లోకం 61.
యస్సేవతే మామగుణం గుణాత్ పరం, హృదా కదా వా యది వా గుణాత్మకం, సోహం స్వపాదాంచితరేణుభిస్పృశన్. పునాతి లోక త్రితయం యథారవిః.
ఆమయం అంటే దుఃఖం, నిరామయం అంటే దుఃఖం లేకుండా అని, సుఖంగా ఆనందంగా ఉండు. ఈ శ్లోకంలో చెప్తున్నారు, మొదట గుణాలతో ఉన్నటువంటి నన్ను ఆరాధించు, తర్వాత గుణాతీతుడనైనటువంటి నన్ను తెలుసుకో అంటున్నారు. యహ ఎవరైతే సేవతే అంటే నన్ను ధ్యానిస్తాడో, మాం నన్ను ధ్యానిస్తాడో, గుణాత్మకం రెండో లైన్లో గుణాత్మకం వా యది గుణాత్మకం మాం యది సేవతే, యది వా సేవతే, గుణాత్మకం అంటే గుణములతో కూడినటువంటి నీలమేఘశ్యామ దశరథరామ పంకజదాళ పంకజ పంకజ లోచన ఇటువంటి పేర్లు ఉన్నాయి కదా, ఆజాను బాహు అరవింద దళాయ మనం చేసే శ్లోకాలన్నీ స్తోత్రాలన్నీ ఏమిటి, సగుణం గుణాత్మకం. మనం చేసే స్తోత్రమాల అంతా కూడా గుణాత్మకం, అరగంట సేపు గుణాత్మకం, తర్వాత అగుణాత్మకం, గంట అగుణాత్మకం. మనం చేసే చూసారా దేనికనుకున్నారు అరగంట సేపు చాంటింగ్, ఈ గుణాత్పరాత్మరం తెలుసుకోవడం కోసం అరగంట సేపు గుణాత్మక స్తోత్రం. అది చెయ్యగా చెయ్యగా మనకు ఒక రోజు పుణ్యం పండి, పుణ్యం పండాలి, పండితే ఇది అర్థమవుతుందని. లేకపోతే మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎట్లా వస్తున్నది, ఆ అరగంట సేపు చాంటింగ్ చేస్తూ చేయగా 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 ఒక రోజుకి ఇందులో రుచి వస్తున్నది. ఆయన నేను చెప్పలేదు కదా, రాముల వారు చెప్తున్నారు చూడండి, మాం గుణాత్మకం, మాం మొదటి లైన్లో ఉంది, మాం గుణాత్మకం యదివా యహ సేవతే, ఎవరైనా నన్ను గుణములతో రూపములతో నన్ను గనక సేవించి భజించి ధ్యానించి పూజ చేసి అన్ని రకాలైనటువంటి అర్చనలు చేసి చేసి తర్వాత అగుణం గుణాత్పరం కదా, అగుణం అంటే గుణములు లేనటువంటి నిర్గుణమైనటువంటి నిర్గుణమైనటువంటి అగుణం గుణాతీతం మాం అగుణం అనుంది. దాన్ని ఎట్లా సంధి చేయాలి, మాం అగుణం, అగుణం అంటే నిర్గుణం, నిర్గుణం అంటే గుణాత్పరం, గుణములకు అతీతుడైనటువంటి. పరం అంటే ఏంటి, బియాండ్ గుణాస్, సత్వ రజస్తమో గుణములు మాయా గుణములు లేనటువంటి నన్ను నిర్గుణం కదా. హృదా ఎప్పుడైతే మనసునందు హృదా సేవిస్తాడో, మొదట సగుణ ధ్యానం, తర్వాత నిర్గుణ నిధిధ్యాసనం, నిర్గుణ నిధిధ్యాసనం. అందుకనే మనం పూజలు పునస్కారాలన్నీ చేయగా 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 మనలో అవినయం శ్రద్ధ భక్తి అన్ని వచ్చి మనలో ఉన్న మనసులో ఉన్న మురికంతా పోయి ఆ శాస్త్రం మీద మనకు ఇచ్ఛ కోరిక కలిగి చదివి అప్పుడు పరాత్పరం గుణ పరాత్పరం తెలుసుకున్నప్పుడు హృదయంలో హృదయపూర్వకంగా సహా అహం సోహం అతడే నేను, నేనే అతడు, అసోహం రాత పులుష్టా సోహం. చూసారా ఏకరూపం నుంచి విశ్వరూపం నుంచి అరూపానికి వెళ్ళాలి. అందుకని మనం చదివే క్లాసుని తేలిగ్గా తీసుకోకూడదు. ఇంట్లో వంటలు భోజనాలు చుట్టాలు బంధువులు ఇవన్నీ ఉంటూనే ఉంటారు, వాటికి అంతు ఉండదు. జీవితాంతం చేసినా కూడా కుటుంబం కోసం చేస్తాం, తర్వాత పిల్లలు ఎదిగిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళ కోసం చేస్తూ ఉంటాం. ఇంకా నీకు ముక్తి మోక్షం ఎప్పుడు అంటే ఇలా కాలం వెళ్ళబోచుతూనే ఉంటాడు. అందుకని ఉన్నంత దాంట్లో ఆ సమయాన్ని మాత్రం వదులుకోకూడదు. ఆ గంట సాటర్డే శనివారం శనివారం, ఇప్పుడు ముందు సోమవారం సోమవారం చెప్పేదాన్ని, రెండు వారాలు చెప్పాలి, సోమవారం శనివారం సోమవారం శనివారం విడవకుండా ఆ రెండు గంటలు కనుక మనం కేటాయించామంటే మిగతా సమయం అంతా పని చూసుకున్నప్పటికి కూడా మనం రక్షింపబడతాం, ఈ దుఃఖాన్ని నుంచి బయటపడతాం. కనుక దాన్ని వదిలిపెట్టుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్లే చెప్పాలి, ఓహో నీకు ఈరోజు క్లాస్ ఉందా అయితే నేను రాను అని చెప్పేంత స్థితికి మనం ఎదగాలి. అంతేగాని మేము వస్తున్నాము, నువ్వు మా గంట చేసి పెట్టనకూడదు. ఓహో నువ్వు క్లాస్కి వెళ్తావు కదా వేళ, మేము తర్వాత వస్తాను. ఒక స్టూడెంట్ అంతే, ఆవిడ చాలా కాలంగా క్లాసుకి వస్తున్నది. వాళ్ళ చుట్టాలందరూ ఫోన్ చేసి ఓహో నీ క్లాస్ ఉంది కదా, ముందే వెళ్ళిపోతారు. క్లాస్ టైం అంటే 4:30కే వెళ్ళిపోతారు, 5 క్లాస్ అంటే. ఎందుకంటే ఇంకా ఆవిడ అట్లా ట్రైనింగ్ ఇచ్చేసింది వాళ్ళందరికి. ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఉండరు, ఆ క్లాస్ టైంకి ఖాళీగా ఉంటుంది ఇల్లు. అంతటి శ్రద్ధ మనకు ఉంటే మనకు వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. అందుకని వాళ్ళని మనం నిందించకూడదు. మన శ్రద్ధ ఎంత ఉంటుందో దాన్ని బట్టి అర్థమైందా? ఎంత పాత్ర తీసుకెళ్తే అన్ని నీళ్లే వస్తాయి సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు. మనకు ఎంత శ్రద్ధ ఉంటే మనకు అంతే లభిస్తుంది. కనుక మన శ్రద్ధలో ఎంత పట్టుదల ఉందని మనం చూసుకోవాలి, కానీ అవతల వాళ్ళని ఎప్పుడు మనం నిందించకూడదు. వాళ్ళకి తెలియదు కదా, మనం ఒకసారి ఇలా మన జీవితం ఒక పద్ధతిలో వెళుతున్నది, ఈ క్లాసు వీళ్ళకి ముఖ్యం అని తెలిసినప్పుడు మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. నిజంగా నిజంగా చెప్తున్నా. తర్వాత అట్లా అయిన వ్యక్తి సహా అహం, రాముల వారు అన్నారు అతడు నేను, నేనే అతడు, నాకంటే అతను వేరు కాదు. అప్పుడేమవుతుంది తెలుసా, ఆ వ్యక్తి ఆ జ్ఞాని ఎక్కడ తిరుగుతున్నా కూడా స్వపాద అంచిత రేణుభి స్పృశన్ పునాతి లోకత్రితయం, ఆ వ్యక్తి ఎక్కడ నడుస్తున్నా కూడా, ఎందుకంటే భగవత్ సాన్నిధ్యంలో ఉంది మనస్సంతా కూడా, అతనికి భగవంతుడికి సంబంధం ఉంది, ఉండడం వల్ల అతని శరీరం మనస్సు అంతా కూడా పునీతం అయిపోయింది. అలా పునీతం అవడం వల్ల అతని పాదాలు భూమి మీద పడేటప్పటికీ ఆ పునీతమైన పాదాలు ఆ ధూళిని పునీతం చేసినాయి. అది పునీతం చేయడం వల్ల అక్కడికి వెళ్ళగానే ఆ పునీతమైన ధూళి మనకు తగిలి మనం పునీతం అయిపోతాం. ఎందుకని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం ఆ పుణ్యక్షేత్రం అది చాలా పవిత్రం అని ఎందుకంటాం తెలుసా, అక్కడికి మహాత్ములందరూ వస్తారు. భగవత్ చింతన చేసే వారందరూ రావడం వల్ల వాళ్ళ పాదధూళి అక్కడ తగలడం వల్ల ఆ దేశం పవిత్రం అయిపోతుంది. అందుకని పవిత్ర తీర్థక్షేత్రం అంటారు. కనుక ఒక జ్ఞాని ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రదేశం పవిత్రం అయిపోతుందట. అందుకని జ్ఞాని నడిచిన ధూళిని గనక మనం తలకి తట్టుకున్నామంటే కూడా, అట్లా ధూళిని రాసుకున్నామంటే కూడా పవిత్రం అయిపోతాం మనం జన్మ. ఎందుకని తెలుసా, ఆ ధూళి పవిత్రమైంది. ఆ ధూళి ఎలా పవిత్రమైంది, ఆయన పాదం పట్టడం వల్ల, ఆయన లేకపోతే ఆమె పాదం పట్టడం వల్ల. ఆ పాదం ఎందుకు పవిత్రమైంది, ఆ శరీరం పవిత్రం, మనస్సు పవిత్రం అవడం వల్ల. శరీరం మనసు ఎలా పవిత్రమైంది, భగవంతుడి సాన్నిధ్యం వల్ల. ఏకరూప అరూపం అన్ని తెలుసుకొని భగవంతుడే సాక్షాత్ నడిచే భగవంతుడు అంటాం ఆయన్ని. ఆ స్త్రీ గాని ఆ పురుషుడు గాని జ్ఞానం పొందిన వ్యక్తిని నడిచే భగవంతుడు అంటాం, వాకింగ్ గాడ్. అర్థమైందా, లోకత్రితయం, మూడు లోకాలు కూడా. ఎలాగైతే ఈ సూర్యుడు తన యొక్క కిరణాలతో ప్రకాశింపజేస్తున్నాడు, ఈ జ్ఞాని కూడా తన యొక్క జ్ఞానం వలన తన పాదధూళితో ఈ ప్రపంచం మూడు లోకాలని పవిత్రం చేస్తున్నాడు అన్నాడు. అందుకని జ్ఞానిని మనం ఎందుకు పూజిస్తాం, అర్థమైందా? ఇప్పుడు గురువుని సాక్షాత్ భగవంతుడిగా ఎందుకు పూజిస్తాం అంటే, గురువు దేవుడు వేరు కాదు. అర్థమైందా? ఇప్పుడు గురువు అంటే నేను మనిషిగా చూడను, నార్మల్ మనిషిగా చూడను, సాక్షాత్ పరమాత్మనే గురువు. ఎందుకంటే ఆ గురువుకి భగవంతుడితో సంబంధం, ఎప్పుడు అదే సంబంధం ఆయనకి. ఎందుకని ఆయన చెప్పాడు కదా సోహం అని. అందుకని అటువంటి గురువు ఆయన పాదధూళి, ఆ గురువు సేవ గురువుకి చేస్తూ ఉంటే మనం పవిత్రం అయిపోతాం. ఆయన చెప్తున్నారు రాముల వారు, స్వపాద అంచిత రేణుభి స్పృశన్ అన్నారు. ఆ పాద ధూళి తగిలితేనే చాలు మనకు. స్పృశన్ పునాతి, పునీతం చేస్తాడట. లోకత్రితయం, మూడు లోకాలని యథా రవి, ఎలాగైతే సూర్యుడు చేస్తాడో అలా చేస్తాడు. అది జ్ఞాని మహిమ, చూస్తారా? అందుకని మనకు అటువంటి శ్రద్ధ గనక ఉంటే, దీని మీద విశ్వాసం ఉంటే, భగవంతుడు తప్పకుండా మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. మనలో ఎంత విశ్వాసం ఉంటే అంత త్వరగా జ్ఞానాన్ని ఇస్తాడు. విశ్వాసం లేని వాడికి జ్ఞానం రాదు. ఎంతన్నా చదవండి, ఎన్ని గ్రంథాలన్నా చదవండి, నోట్స్లు రాయొచ్చు, సీడీలు పెట్టుకోవచ్చు, అన్ని వినొచ్చు, కానీ విశ్వాసం లేని వాడికి, వినయం లేని వాడికి, శ్రద్ధ లేని వాడికి భగవంతుడు జ్ఞానం ఇస్తాడా? కనుక నాలో విశ్వాసం, శ్రద్ధ, భక్తి, వినయం అన్ని ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. భగవంతుడు గురువుని సాక్షాత్ భగవంతుడి ఆరాధిస్తూ, శాస్త్రమే నాకు పరమ గురువు, గురువు వాక్యం, ఇది ఉండాలి. చాలా చాలా అవసరం ఇది. దాన్ని మించినది లేదు. ఇవన్నీ కూడా సెకండరీ. చదువు పాట అని ఇవన్నీ నోట్స్ ఇవన్నీ కూడా సెకండరీ. ఇక్కడ రావాలి ట్రాన్స్ఫర్మేషన్, మనసులో రావాలి. అందుకని భగవంతుని ప్రార్థించాలి, నాకు శ్రద్ధాభక్తి నువ్వు నాయన, నాలో ఎటువంటి అహంకారాన్ని ఇవ్వవాకు, నాలో ఎటువంటి కోప తాపాలు ఈర్ష అసూయలు ఇవ్వవాకు, నన్ను శుద్ధం చెయ్యి మనస్సుని, నాకు వినయాన్ని ఇవ్వు, శ్రద్ధనివ్వు అని ప్రార్థించాలి. మనకు తెలియకుండానే ఈ అరోగెన్స్ చూస్తారా, పెద్ద ఆబ్స్టికల్. ఈ గర్వం అనేటువంటిది పెద్ద 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 చెప్పాలంటే చాలా పెద్ద విఘ్నం అని అర్థం. అది తెలియకుండా మనకు వస్తుంది, అది రాకుండా మనం చూసుకోవాలి ఎట్టి సమయంలో కూడా. అలా ఉన్న క్షణంలోనే మనకు భగవంతుడి కృప, గురుకృప, శాస్త్ర కృప అన్నీ దొరుకుతాయి. తర్వాత లాస్ట్ శ్లోకం,
విజ్ఞానమేతదఖిలం శృతి సారమేకం. వేదాంత వేద్య చరణేన మయైవ గీతం. యః శ్రద్ధయా పరిపఠేద్ గురు భక్తి యుక్తః మద్రూపమేతి యది మద్వచనేషు భక్తిః.
ఏతద్ ఇటువంటి అఖిలం పూర్ణంగా సంపూర్ణంగా పూర్తిగా విజ్ఞానం, విజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, శ్రవణ మనన నిరుధ్యాసనల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం, విజ్ఞానం, దీన్ని ఫలశ్రుతి అంటారు. ఈ చివరి శ్లోకం ఫలం చెప్తున్నారు, ఫలశ్రుతి. కింద శ్లోకంలో చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. అఖిలం శృతి సారం ఏకం. ఏకం అంటే ఒక్కటే, ఆత్మ ఒక్కటే, రెండు లేవు, రెండు లేనటువంటిది ఏకం. శృతి సారం వేద వేదాంత సారం, శృతి సార సంగ్రహం, వేదాంత వేద్యం. మయా ఏవ వేదాంత వేద్య చరణేన గీతం. వేదాంత వేద్య చరణమైన నేనే నన్నే తెలుసుకోవలసినటువంటి, అంటే నేనే తెలుసుకోబడేటువంటి వాడిని అన్నారు. వేదాంతం వల్ల ఎవరిని తెలుసుకుంటున్నారు? వేదాంత వేద్యం, వేదాంత వేద్య చరణేన. చాలా గంభీరమైనటువంటి మాట ఇది. వేదాంతము ద్వారా తెలుసుకోబడేటటువంటిది ఏది ఉన్నదో అది నేను, అటువంటి నా చేత నీకు బోధింపబడింది అన్నారు. ఎవరు ఎవరికి చెప్తున్నారు తెలుసా? శివుడు, మహాదేవుడు పార్వతికి చెప్తున్నాడు. రాములవారు చెప్తున్నారు, లక్ష్మణ ఈ ఏకం బ్రహ్మ వేదాంత సారం ఇటు చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇప్పటి వరకు మొత్తం కూడా ఏకం ఏమిటా తెలుసుకున్నటువంటిది, అది నా తత్వాన్ని వేదాంత వేద్యం, వేదాంతం ద్వారా తెలుసుకోబడినటువంటిది ఏమిటి, నేనే నన్నే తెలుసుకున్నాడు. నా శిష్యుడు, నా భక్తుడు నన్నే తెలుసుకున్నాడు. అటువంటి నేను వేదాంత వేద్య చరణేన, అంటే నేనే ఈ యొక్క వేదాంతానికి విషయాన్ని, తెలుసుకోవలసిన విషయాన్ని నేనే. సబ్జెక్ట్ మ్యాటర్ అంటారు. వేద్యం అంటే ఏమిటి? సబ్జెక్ట్ మ్యాటర్, విషయం. వేదాంతం అంతా చదివి ఏమిటండి తెలుసుకుంటున్నావు? చాలా తెలుసుకుంటున్నావండి అన్నారు. చాలా చాలా తెలుసుకుంటావు, అసలు విషయం ఏమిటి? బ్రహ్మం. ఆ బ్రహ్మము నేను. కనుక బ్రహ్మాన్ని తెలుసుకుంటున్నావు కదా, ఎలా తెలుసుకుంటున్నావు? వేదాంతం ద్వారా. కనుక దాన్ని ఏమంటాం ఆ బ్రహ్మాన్ని? వేదాంత వేద్యం. వేదాంత వేద్యమైనటువంటి, గోచరమైనటువంటి, అంటే తెలిసేది ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మస్వరూపం వేదాంత వేద్య చరణేన మయా, అటువంటి నా చేత. అంటే వేదాంతానికి విషయంగా చెప్పబడినటువంటి బ్రహ్మము ఏదైతే ఉందో ఆ బ్రహ్మము నేను, అటువంటి నా చేత నీకు బోధింపబడినది. చరణేన మయా ఏవ గీతం. గీతం అంటే చెప్పబడినది, బోధింపబడినది. అర్జున సాక్షాత్ చెప్పే రాముల వారు పరమాత్మ స్వరూపం, బ్రహ్మస్వరూపం అని తెలుసుకో. కృష్ణుడు ఎవరండి? శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపం. కృష్ణ పరమాత్మ పరమాత్మ స్వరూపం, రాముని వారు పరమాత్మ స్వరూపం, మా గురువు గారు మాత్రం పరమాత్మ స్వరూపం. అందుకని సాక్షాత్ పరమాత్ముడే మనకు బోధిస్తున్నాడు. అంతేగాని ఏ గురువు యొక్క సొంత సాహిత్యం కాదు ఇది. అర్థమైందా? ఆ గురువు గొప్పతనం ఏమీ లేదు. యాక్చువల్ గా రాముల వారు కూడా ఉపనిషత్తులు చెప్పిందానే చెప్పారు. తన స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని గురించి రాముల వారు రామ అవతారంలో చెప్పారు. అదే విధంగా ఏ గురువు మాట్లాడినా కూడా ఆత్మస్వరూపాన్ని గురించే మాట్లాడుతున్నారు. వేదాల్లో చెప్పబడినటువంటిది. అంతేగాని ఏ గురువు యొక్క మహత్యము ఏమీ లేదు ఇక్కడ. అర్థమైందా? అది చెప్పగలుగుతున్నారంటే అది భగవత్ కృప. ఆ భగవత్ కృప ఉండడం వల్ల వారు, ఆ జ్ఞానం పొందడం వల్ల వారు ఈ శాస్త్రాన్ని మనకు బోధిస్తున్నారంటే మనం ఎంతటి శ్రద్ధతో చదవాలి, ఎంత వినయంతో చదవాలి. మన అహంకారానికి తావు వివోత్స ఎక్కడన్నా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. ఇచ్చామే అనుకోండి ఎంత నష్టపోతాం, మహానష్టం. అటువంటి గురు సాన్నిధ్యంలో శాస్త్రం మన చేతిలో పెట్టుకుని మన అహంకారం గనక పనిచేస్తున్నది అంటే మహానష్టం, అది మనకే నష్టం. కనుక ఆ సమయం రాదు మళ్ళీ తిరిగి మనకు. ఈ వయసు ఇప్పుడు పోతే ఈ గంట మళ్ళీ నేను వెనక్కి పోతుందండి. వయసు ముసలివాళ్ళం అవుతున్నామే గాని చిన్నవాళ్ళం కాం కదా. మళ్ళీ ఈ క్లాసు ఈ శ్లోకం మళ్ళీ వస్తుందా మనకు జీవితంలో? కనుక ప్రతి క్లాసు, ప్రతి పుస్తకం, ప్రతి శ్లోకం, ప్రతి గంట నేను చదివేది చేసేది అన్ని ముఖ్యమే. ఎప్పుడు వాటిని చాలా తేలికగా తీసుకోకూడదు. అర్థమైందా? తీసుకున్నామంటే మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం అని అర్థం. అందుకని వెనక్కి వెళ్లకుండా ఉండాలంటే ఏమిటి, ప్రతి క్షణం విలువగా చూసుకోవాలి నేను. అది వేదాంత వేద్య చరణేన మయా ఏవ గీతం యహ శ్రద్ధయా పరిపటేది. ఎవరైతే శ్రద్ధగా చదువుతారో స్వామిని వారి స్టూడెంట్ లాగా నేను చెప్పుకోనట్ట. ఓకే, ఎవరైతే శ్రద్ధగా చదువుతారో పరిపఠేత్ గురు భక్తి యుక్త, గురువు మీద భక్తితో. శాస్త్రం మాత్రం చాలా మంది ఇంట్రెస్ట్ గా విలువ ఇస్తారు, పుస్తకానికి ఇస్తారు, గురువుకు మాత్రం ఇవ్వరు విలువ. కొంతమంది గురువుకి ఇస్తారు, శాస్త్రానికి ఇవ్వరు. రాముల వారికి తెలుసు ఇట్లాంటి కథలన్నీ ఉంటాయని జనానికి. గురువుకు మాత్రం విలువ ఇస్తారు, అన్నీ చేస్తారు, కాళ్ళు అన్ని వచ్చి పెట్టి అన్ని చేసి పెడతారు గురువుకి. శాస్త్రం మీద మాత్రం కొంతమంది శాస్త్రం మాత్రం స్కాలర్షిప్ గా చదువుతూ ఉంటారు, గురువు ఎందులే అని అంటారు. రాముల వారు ముట్టికాయ వేస్తున్నారు చూడండి. శ్రద్ధయా పరిపటేత్ శాస్త్రం. అదే విధంగా గురు భక్తి యుక్త, గురువు మీద భక్తితో. యుక్త అంటే ఏమిటి? కలిగి ఉన్నటువంటి. ఏమిటి ఫలం? మద్రూపమేతి, నా రూపాన్ని పొందుతాడు అతను. అంటే నా ఆత్మస్వరూపంలో ఐక్యమవుతాడు. అంటే ఏమిటి? నా ఆత్మస్వరూపాన్ని తన స్వరూపంగా తెలుసుకుంటాడు జీవించి ఉండగానే. మద్రూపం ఏతి ఫుల్ స్టాప్. ఏది? మద్వచనేషు భక్తి, నా వాక్యములందు కూడా భక్తి ఉంటే. ఒకవేళ ఈ పుస్తకాలు చదవడం, వేదాంతం చదవడం, ఒకవేళ పుస్తకం లేకపోవచ్చు చేతుల్లో, చదవడం భాష రాకపోవచ్చు, భాష వేరేగా ఉండొచ్చు, కానీ నా వచనాలు వింటున్నాడు అనుకోండి, కనీసం కుర్చీలో కూర్చొని. పుస్తకం కొనుక్కోపోయినా పుస్తకం లేకపోయినా మద్వచనేషు భక్తి ఎది భవేత్, నా వాక్యములందు భక్తి ఉన్నదే అనుకోండి అతనికి, అతను కూడా నా రూపాన్ని పొందుతాడంటే నా ఆత్మస్వరూపాన్ని తన రూపంగా తెలుసుకుంటాడు, ఇందులో సందేహం లేదు అని రాముల వారు చెప్తున్నారు. మనకు నిజంగా రాముల వారి మీద భక్తి ఉంటే రాముల వారి వచనం మీద భక్తి ఉండాలా లేదా, విలువ ఉండాలా లేదా, ఉంటే దాన్ని తిరిగి తిరిగి ఆలోచించాలా లేదా, ఆలోచించాలి. ఈ విధంగా చెప్పి రాముల వారు మద్రూపం ఏతి అంటే బ్రహ్మస్వరూపం ప్రాప్నోతి అని అర్థం. జీవస్వరూప భ్రాంతి నుంచి బయటపడి బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు అంటే ఏమిటి అర్థం? నేను జీవుడిని కాదు, నాకు జన్మ లేదు, మరణము లేదు, వ్యాధి లేదు, ముసలితనం లేదు. ఈ భ్రమ నుంచి బయటపడటమే బ్రహ్మప్రాప్తి. ఈ ఆలోచన చూస్తారా, హీనమైన ఆలోచన. ఇది లేకుండా చేసుకోవడమే బ్రహ్మప్రాప్తి. ఆలోచన పోవడమే బ్రహ్మప్రాప్తి. అంతేగాని ఏదో పొందుతాడంటే ఎక్కడో పొందుతాడు అనుకోకూడదు. ఆ భ్రమ ఉంది చూస్తారా, ఏ భ్రమ అయితే అతన్ని వెంటాడుతూ ఉన్నదో అజ్ఞానం, అది లేకుండా ఉండడమే ప్రాప్తి. ప్రాప్తవత్ ప్రాప్తి. ఇతి శ్రీమద్ అధ్యాత్మ రామాయణే உமாமகேஸ்வர சம்வாதே உத்தரகாண்டே பஞ்சம சர்கஹ. இந்தடுத்தோ ஸ்ரீராம கீதா பூர்த்தி ஐந்து. ஹரி ஓம். பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்சதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்திஹி. ஹரிஹி ஓம். ஸ்ரீ குருப்யோ நமஹ. ஹரிஹி ஓம்.